హైరార్కికల్ ఎనర్జీ గురు సత్తా యొక్క ప్రణాళిక. శంబాల అనేది వాళ్ళు నివసించేటటువంటి శక్తి కేంద్రము. హైరార్కికల్ ఎనర్జీ అంటే ఇంగ్లాండ్ లో ఉన్నటువంటి గురువులు ఒకలాగా చెప్తారు, భారతదేశంలో ఉన్నటువంటి గురువులు ఒకలాగా చెప్తారు, హిమాలయాలలో ఉన్నటువంటి గురువులు ఒకలాగా చెప్తారు, జపాన్ లో ఉన్నటువంటి గురువులు ఒకలాగా చెప్తారు. ఇదేంటి అంటే గురు సత్తాన్ని ఉపయోగించుకునేటటువంటి విధానం. అంటే ఆ సాయి తత్వాన్ని మీరు చేసుకుంటూ ఆ సాయి తత్వము మీ జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది అనేటటువంటి విద్యను మీరు నేర్చుకుంటారు. ఇది ఆజ్ఞాచక్రానికి సహస్రారానికి మధ్య ఒక విచిత్రమైనటువంటి సెంటర్ ఉంది. దాన్ని కేచరీ ముద్ర తెలుసుకున్న వాళ్ళు మాత్రమే ఉపయోగించుకోగలుగుతారు. మీకు తెలిస్తే ఓకే, ఇంకంటే మీకు తెలిసి పేరు చెప్పడమే తప్ప దాన్ని ఎలాగో మీరు ఉపయోగించుకోలేరు. ఇంచట మనకి ఒక చాలా వెదవ దుర్గుణం ఒకటి యూరోపియన్స్ విదేశీయులు మనకి చెప్పారు. దాని గురించి మాట్లాడగలిగితే మీరు జ్ఞానులే. ప్రాక్టికల్స్ తెలియాలి. ఆచరణలో ఆ కేంద్రాన్ని మీరు ఆ కేచరీ ముద్రను ఉపయోగించుకోగలగాలి తప్ప. కేచరీ ముద్ర అంటే ఇది మాస్టారు, కేచరీ ముద్ర ఇది అంటే స్టెతస్కోప్ అంటే ఇది అన్నట్టే. స్టెతస్కోప్ అంటే మీకు తెలిసి ఉండొచ్చు, కానీ ఒక డాక్టర్ నాలెడ్జ్తో స్టెతస్కోప్ పెట్టి విన్నప్పుడు, డాక్టర్ గురించి ఏ జ్ఞానము లేనప్పుడు మీరు స్టెతస్కోప్ విన్నప్పుడు తేడా ఏంటి? తేడా ఉంది కదా, అది అర్థం చేసుకోండి. ఆ తేడాన్ని తీసుకొచ్చేటటువంటిది దాన్ని లంబికా యోగము అని కూడా కొన్ని పుస్తకాల్లో చెప్తూ ఉంటారు. కేచరీ ముద్రని దాన్ని డెవలప్ చేసేటటువంటి విద్య. దీన్ని లలితా శాస్త్రనామంలో బిందువుకి త్రికోణానికి మధ్య ఉన్నటువంటి ఖాళీ జాగాలో అమ్మవారి యొక్క ఆయుధాలన్నీ ఉంటాయి. ఏంటి ఆ ఆయుధాల పేరు మనం చదువుకున్నాం? మనోరూపేక్ష కోదండ. ఆయుధాల పేర్లు కావాలన్నారు. క్రోధాంకారాంకుశోజ్వల మనోరూపేక్ష కోదండ పంచ తన్మాత్ర సాయిక. ఇవి నాలుగు. రాగస్వరూప పాశాద్య క్రోధాంకారాంకుశోజ్వల మనోరూపేక్ష కోదండ పంచ తన్మాత్ర సాయక. లోపల సెంటర్ లో ఉన్నటువంటి ఆ త్రికోణము బిందువుకి మధ్య ఉన్నటువంటి జాగా, ఆజ్ఞాచక్రానికి సహస్రానికి మధ్య ఉన్నటువంటి జాగాలో ఈ కేచరీ ముద్ర పనిచేస్తుంది. దాని గురించి చెప్తున్నాడు ఇక్కడ. ద హైరార్కికల్ ఎనర్జీ, ద బుద్ధ, ద క్రైస్ట్. దాని తర్వాత ఇది సాధారణంగా మీరు ఎక్కడ చెప్పుకోవచ్చు? ఆజ్ఞాచక్రానికి సహస్రానికి మధ్య. హ్యుమానిటీస్ క్రియేటివ్ ఎనర్జీ, ప్లానెటరీ థ్రోట్ సెంటర్, విశుద్ధి చక్రము, విశుద్ధి చక్ర జాగరణ. విశుద్ధి చక్రాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలిపేటటువంటిది ఒక విశేషమైనటువంటి మంత్రం ఉన్నది. ఆ మంత్రానికి మనం ఏం పేరు పెట్టుకున్నాం? శ్రీరామ్. మన ఆచరణ ఎలా ఉండాలి, మానవ జాతి ఏ విధంగా ఆలోచించాలి అనేటటువంటి శక్తిని చెప్పినటువంటి గాయత్రి శక్తికి మనము శ్రీరామ్ అని పేరు పెట్టుకున్నాం. ఒకటేంటి అంటే ప్రేరణ, రెండవది ఆచరణ. ఈ రెండు, ఈ ఆచరణ ప్రేరణ కోల్పోకుండా ఉండటానికి ధారణ కావాలి మనకి. లేకపోతే ఇవాళ ఉత్సాహంగా ఉంటుంది, రాత్రి పగలు చదివేస్తాం, మళ్ళీ కొన్ని నెలల పాటు దీన్ని మర్చిపోయాం అనుకోండి, లాభం లేదు కదా. ఆ ధారణ చేసేటటువంటి శక్తి, ఆ లలిత యొక్క శక్తిని మనం వెంకటేశ అంటాం. ఓం సాయి వెంకటేశ శ్రీరామ్. అంచేత శంబాల ఆజ్ఞాచక్రానికి సహస్రారానికి మధ్య ఉన్నటువంటి ప్రదేశం. ఆచరణ విశుద్ధి చక్రము. ప్రేరణ ధారణ ఎక్కడి నుంచి వస్తుంది? హృదయం నుంచి వస్తుంది, అనాహత చక్రం నుంచి వస్తుంది. జర ఓం సాయి వెంకటేశ శ్రీరామ్ ఓం అనేటటువంటి మంత్రము దీని ఆధారంగా కూర్చబడింది. ఇంకొక ఆ మంత్రాన్ని మీరు ఎంత ఎక్కువ ఉపయోగించుకోగలిగితే అంత ఎక్కువ ఉపయోగించుకోండి. దానినే సాయిని సాయి చరిత్ర పారాయణగా, వెంకటేశ్వర స్వామిని లలితా సహస్రనామ పారాయణగా, శ్రీరామ్ గాయత్రి మంత్ర జపంగా మనం ఉపయోగించుకుంటున్నాం. పాతంజలి యోగ సూత్రాలు ముందు ఉన్నటువంటి ఓము, తర్వాత ఉన్నటువంటి ఓము కరెక్ట్. నేను దాని గురించి ఎప్పుడు చెప్పడం మర్చిపోతూ ఉంటాను, కానీ 100% కరెక్ట్. ఓంకారమే ఈశ్వరుడు యొక్క నామము అనేటటువంటి పతంజలి యోగ సూత్రాల ఆధారంగా దాన్ని చేయబడి ఉన్నది. 5 నిమిషాలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ చెప్తాను నేను. కానీ చక్రాల ద్వారా అక్కడికి వెళ్ళవచ్చు. దాని తర్వాత డీటెయిల్స్ మీకు పతంజలి యోగ సూత్రాలలో దొరుకుతుంది, మీకు చదువుకుంటూ ఉంటే అందుకు రోజు బాగా
లేదు, చక్రాలకి సమాధి స్థితికి లింక్ లేదు. ఆ లింక్ లేకపోవటం అనేది గందరగోళం అంటారు. లింక్ ఉందని గురించి గందరగోళం పడతారని చెప్పి ఆ షట్చక్రం గురించి తెలియకపోయిన వాళ్ళు కూడా సమాధి స్థితికి వెళ్ళిపోవచ్చు. లింక్ లేదు కానీ షట్చక్రాల ద్వారా కూడా వెళ్ళవచ్చు. కానీ షట్చక్రాల ద్వారా వెళ్ళినటువంటి వాడు సమాజానికి ఉపయోగపడతాడు, డైరెక్ట్గా వెళ్ళినటువంటి వాడు ఎవరికి ఉపయోగపడ్డాడు, వాడికి కూడా పెద్దగా ఉపయోగపడ్డాడు. ఇంకేంటి వాడు దానికి ఒక టెక్నిక్ చెప్పలేడు వాడు, ఎందుకు అలా అయిందో అడిగి తెలీదు, అలా అయింది అంతే. అవధూతల పాపం మెంటల్ బ్యాలెన్స్ తప్పిన వాళ్ళు, కానీ పాజిటివ్ మెంటల్ బ్యాలెన్స్ తప్పిన వాళ్ళు, పిచ్చివాళ్ళు కాదు వాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్తే మీ పనులు జరగచ్చు. మీ భౌతికమైనటువంటి నిజంగా ఆధ్యాత్మ జ్ఞానం మీరు పొందదలుచుకున్నా పొందగలరు వాళ్ళ దగ్గర, కానీ వాళ్ళు దాన్ని ఒక పద్ధతి ప్రకారం పంచటం మాత్రం వాళ్ళకి రాలేదు. బ్యాలెన్స్ తప్పారు వాళ్ళు. సమత్వం యోగం వాళ్ళకి వచ్చమ్మా, అందరికీ వచ్చు. ఇది ఒక కుటుంబ వ్యవస్థ కాదు, క్లాస్ ఏం కాదు. ప్లస్ వీఆర్ రన్నింగ్ అగెన్స్ట్ టైం. నేను ఈ పుస్తకం పూర్తి చేయాలని మంకుపట్టు అంతే తప్ప అంతే. కానీ జిల్లేళ్ళ అమ్మకి ఏంటంటే ఒక అవగాహన ఉంది. ఆవిడ చాలా మౌనంగా దృష్టి ద్వారా ఎవరికి ఏం చేయాలో వచ్చేసేసింది. అందువల్ల కదా అంతమంది వచ్చారు. ఆధ్యాత్మిక జగత్తులో చాలా ప్రముఖమైనటువంటి నియమం ఏంటి అంటే ద లా ఆఫ్ కరస్పాండెన్స్, పిండాండ బ్రహ్మాండ సమన్వయం. మన శరీరంలో మనం మార్పులు తెచ్చుకోగలిగితే బాహ్య జీవితంలో మార్పులు జరుగుతాయి. మన శరీరంలో తీసుకోవాల్సినటువంటి మార్పులు ఎలా ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి అని చెప్పడానికి మూడు విశేషమైనటువంటి రహస్యమైనటువంటి మాటలు జ్వాలాకుల మహర్షి ఈ 16వ పేజీలో వాడాడు. దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ద డైరెక్షన్ ఇన్ విచ్ ద సోలార్ లోగాస్ ఈజ్ గోయింగ్ అప్ ఆన్ ద పాత్. మొట్టమొదట మీకేం తెలియాలి అంటే అసలు సూర్యుడు అనేటటువంటి ఆ జీవాత్మ, సూర్యుడు ఎటు వెళ్తున్నాడు. ఇంచేత మన యొక్క ఆత్మ సూర్యుడి మీద మాత్రమే ఆధారపడి ఉన్నది. ఇంచేత మన యొక్క జీవాత్మ, సూర్యుడి యొక్క ఆత్మ చాలా దగ్గరగా సంబంధం కలిగి ఉన్నాయి. కనుక ద పాత్ ఆఫ్ ది సోలార్ లోగాస్, సూర్యుడు ఏ దారిన వెళ్తున్నాడో మీకు తెలియాలి. భగవద్గీతలో దాన్ని చాలా స్పష్టంగా చెప్పాడు. ఇమం వివస్వతే యోగం, ఈ యోగ విద్యను నేను సూర్యుడికి మొట్టమొదట చెప్పాను. ఇచ్చట సూర్యుడి యొక్క పరిణామక్రమం తెలియాలి మీకు. మీ యొక్క పరిణామక్రమం తర్వాత ఆలోచిద్దాం. ఇచ్చంటే మన జీవితాన్ని శాసించేటటువంటి నవగ్రహాలకి అధిపతి అయినటువంటి సూర్యుడు ఎటు వెళ్తున్నాడో మీకు తెలిస్తే మీ జీవితాన్ని దానికి అనుగుణ్యంగానే మీరు మలుచుకోగలరు తప్ప దానికి అగేనిస్ట్ గా మీరు నడుపుకోలేరు. ఇది గాయత్రి మంత్రం యొక్క మొదటి పాదం చెప్తుంది. తత్ సవితే వరేణ్యం, ఆ శ్రేష్ఠుడైనటువంటి సూర్యుడు ఎటు వెళ్తున్నాడో మనము కూడా అటో వెళ్ళాలి. రెండవది ద ప్లాన్స్ ఆఫ్ ది ప్లానటరీ లోగాస్ అపాన్ ద సిస్టమిక్ పాత్. సూర్యుడి చుట్టూ తిరుగుతున్నటువంటి నవగ్రహాలు వాటి జీవిత పరిణామాలు ఎటు వెళ్తున్నాయి. గురుగ్రహం ఏం చేయబోతోంది, శనిగ్రహం ఏం చేయబోతోంది, శుక్రగ్రహం ఏం చేయబోతోంది, ఏడు గ్రహాలు ఏడు వారాలకి సంబంధించినటువంటి ఏమి చేయబోతున్నాయి, ఇది కాక రాహు కేతువు ఏం చేయబోతున్నాయి, వాటి యొక్క ప్రణాళిక ఏమిటి అన్నది మీకు తెలియాలి. దానికి అనుగుణ్యంగా మన జీవితాన్ని మార్చుకోవటమే జ్యోతిషం. సూర్యుడు, చంద్రుడు, కుజుడు, రాహువు, కేతువు, ఈ నవగ్రహాలకి అనుగుణ్యంగా మనం మార్చుకునేటటువంటి జీవిత విధానమే జ్యోతిషం చెప్తుంది. అదే గాయత్రి మంత్రంలోని రెండవ చరణం చెప్తుంది. భర్గో దేవస్య ధీమహి, దేవత్వానికి అనుకూలంగా లేనటువంటి వాటినన్నింటినీ కూడా కాల్చిపారాయి, వేయించి పారాయి, నాశనం చేసి పారాయి. ఎలా చేస్తాము అంటే మీకు ఈ గ్రహాల యొక్క గతి తెలియాలి మీకు. అంటే మొదటిది సూర్యుడి యొక్క గతి, రెండవది గ్రహాల యొక్క గతి, మూడవది
ద పర్పస్ అహెడ్ ఫర్ ద హ్యూమన్ ఫ్యామిలీ అపాన్ ద పాత్ ఆఫ్ లైఫ్. గురు ప్రణాళిక ద్వారా, గురు అంటే పాత్ ఆఫ్ లైఫ్, అంధకారాన్ని పోగొట్టేటటువంటి విద్య ద్వారా మానవ జాతి ఎటు వెళ్ళబోతోంది, ఎటు వెళ్ళబోతోంది? ధియో యోనః ప్రచోదయాత్. మా యొక్క బుద్ధులన్నీ కూడా సన్మార్గం వైపు ప్రేరేపించబడగాక. అంచేత మొత్తము గాయత్రి మంత్రము ఈ మూడు లక్ష్యాల కోసం మనం చదువుకుంటున్నాం. సూర్యుడి యొక్క కర్మ ఎలాంటిది, గ్రహాల యొక్క కర్మ ఎలాంటిది, మానవ జాతి యొక్క కర్మ ఎలాంటిది. అంటే సూర్యుడు ఎటు వెళ్తున్నాడు, గ్రహాలు ఎటు వెళ్తున్నాయి, ఆ గ్రహాలలో జీవిస్తున్నటువంటి మనము ఎటు వెళ్తున్నాము అనేటటువంటి ఒక డీప్ నాలెడ్జ్ మనం చేసుకోవాలి. మరి దీనికి ఏం చేయాలి, ఎన్ని పుస్తకాలు చదవాలి, ఏ విధమైనటువంటి సాధన చేసుకోవాలి అంటే జ్వాలాకుల మహర్షి ఏం చెప్తున్నాడు అంటే, నువ్వు ఎక్కడ ఉన్నావు అక్కడ కరెక్ట్ గా జీవిస్తే నేర్చుకుంటే చాలు, ఇంకా ఏమీ చేయక్కర్లేదు, అది తప్ప అన్ని చేస్తాం. జ్వాలాకుల మహర్షి పుస్తకం చెప్తా ఉంటే సీక్రెట్ డాక్టర్ చెప్పమంటాం, సీక్రెట్ డాక్టర్ చెప్పమంటే సావిత్రి చెప్పమంటాం, సావిత్రి సీక్రెట్ డాక్టర్ చెప్పమంటూ ఉంటే వేదాలు చెప్పమంటాం. చెప్తోన్నది తప్ప అన్ని కావాలంటాం. మీనరాశి లక్షణం దాన్ని వదులుకోండి, చెప్తున్నటువంటి దాన్ని చాలా స్పష్టంగా అవగాహన చేసుకోండి. రేపు ఏమవుతుంది, రేపు యజ్ఞం ఎలా చేస్తాం, ఈ పూట ఎక్కడ పడుకుంటాం, ఏం చేస్తాం అన్నది ఇప్పుడు ఆలోచించవలసినటువంటి విషయం కాదు. ఒక పూట మనం సవ్యంగా తినకపోయినా, ఒక పూట మనం సవ్యంగా జీవించకపోయినా ఏం పర్వాలేదు, కానీ చెప్పగలిగేటటువంటి వాతావరణం ఉన్నప్పుడు, నేర్చుకోగలిగేటటువంటి వాతావరణం ఉన్నప్పుడు తక్షణం నేర్చుకోవటం అనేటటువంటి విద్య నేర్చుకోండి అంటాడు. ఇది నేను లెక్చర్ ఇవ్వటం లేదు, ఇందులో చెప్పాడు జ్వాలాకుల మహర్షి. బీ కంటెంట్ విత్ యువర్ డ్యూటీ అండ్ ఇమీడియట్ సర్వీస్, దాంతో తృప్తిపడు. అంచేతే మూడు లక్షణాలు ఖచ్చితంగా ఉండాలని చెప్పాను. మరి అది మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తున్నారో నాకు తెలియదు, కానీ మొట్టమొదటి ఏంటంటే క్షమ. మీరు నిజంగా క్షమించేశారు అనేటటువంటి దానికి నిదర్శనం ఏంటి అంటే, విలన్ను వచ్చి హీరో కౌగులించేసుకుంటాం, చావు దెబ్బలు కొట్టాక అంతే కదా సినిమాలు. అలా చేయొద్దు, మీరు చావు దెబ్బలు కొట్టకుండానే విలన్నే క్షమించేయటం నేర్చుకోండి. రెండోది ఏం చెప్పాను, తృప్తి. మీరు ఎక్కడున్నారో అక్కడ తృప్తిగా జీవిస్తే తప్ప ఆ క్షణములో ఉన్నటువంటి గ్రహదత్తలు మీకు ఏమి నేర్పబోతున్నాయో మీకు తెలియదు. పైన చెప్పిన మూడు తెలుసుకోవటానికి సూర్యుడి దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవాలి, క్షమించేయటం. సూర్యుడిని గుర్తించినా గుర్తించకపోయినా, ఆయనకి కృతజ్ఞత చూపించినా చూపించకపోయినా, సూర్యుడి వల్లే మనం జీవించి ఉన్నాము అని మనకి తెలియకపోయినా, ప్రతిరోజు క్రమము తప్పకుండా ఖచ్చితంగా చెప్పినటువంటి టైంకి ఉదయిస్తాడు, చెప్పినటువంటి టైంకి అస్తమిస్తాడు. వాడు ఎవడు, ఇది గంగా మీద మురికి కాలవా, ఇదేం చూడడు, అన్నిటి మీద సమానంగా సూర్యుడి యొక్క కిరణాలు పడతాయి. పడటమే కాకుండా గంగా నది నుంచి పవిత్రమైనటువంటి నీరుని బయటకు తీసుకోగలడు, మురికి కాలువ నుంచి కూడా అదే నీళ్లు బయటకు వస్తాయి, పవిత్రమైనటువంటి నీరు సూర్యుడి యొక్క కిరణం. అంచేత క్షమించటం అన్నది, ఎవడు ఎలా ఉన్నా కూడా వాళ్ళని క్షమించేయటం నేర్చుకోండి. రెండవది ఏం చెప్పాను, తృప్తి చెందటం నేర్చుకోండి. మీరు ఎంత ఆశించినా సింపుల్ కామన్ సెన్స్, మీకు ఉన్నటువంటి ఎబిలిటీస్ మీరు పెంచుకుంటే తప్ప మీకు పెద్ద స్థాయికి ఏం వెళ్ళలేరు. మీరు లాటరీ టికెట్లు కొనటం వల్ల, మనకి తెలియనటువంటి దానివల్ల ఉన్న డబ్బులు చాలా రెట్టింపు అవుతాయనుకునేటువంటి భ్రమ వదిలేయండి. ఎవరికో ఒకళ్ళిద్దరికి అవ్వచ్చు లక్షల్లో, ఆ ఒకళ్ళిద్దరికి వాళ్ళ కర్మానుసారం జరుగుతాయి. ఎంచేత వాళ్ళు ఏ పని చేసినా వాళ్ళకి లక్షలు వస్తాయి. వాడు చేసిన పని వల్ల మీకు లక్షలు రావు, అది గుర్తుంచుకోండి. తృప్తి అనే దానికి వివరణ ఇస్తున్నా నేను. ఒకడు ఏదో పెట్రోల్ అమ్మాడు లక్షాధికారి అయ్యాడు, ఇంకోడు ఏదో చేశాడు లక్షాధికారి అయ్యాడు, ఎవడో లాటరీ టికెట్ కొన్నాడు లక్షాధికారి అయ్యాడు, అందరూ అవరు. తృప్తి ఇదే, దాంతో సంతోషించడం. మూడవది ఏం చెప్పాను, సహనం. ఇంకా ఉన్నదాంతో తృప్తి చెందాక మీరు గురువుల ప్రణాళికకి కావలసినటువంటి పని చేసేటటువంటి సహనం ఏర్పాటు చేసుకోవాలి. క్షమ, తృప్తి, సహనము. తత్ సవితురవరణ్యం భర్గోదేవస్య ధీమహి ధీయో యోన ప్రచోదయాత్. అంచేత మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ ముందు మీకు చేయవలసినటువంటి బాధ్యతలు ఏ ఉన్నాయో ఉద్యోగం చేస్తూ ఉంటే ఆ బాధ్యతలు పూర్తిగా నిర్వర్తించండి. ఉద్యోగం లేనప్పుడు ఇంకా మీకు ఏ బాధ్యతలు లేవు అన్నది గుర్తుంచుకోండి. యూ హ్యావ్ రిటైర్డ్, ఇట్ ఇస్ ఓవర్. ఇంకా మీ మొత్తము జీవితము గురు ప్రణాళిక అంకితం చేసుకుంటూ మీరు ధన్యులవుతారు, లేకపోతే ఏడుస్తూ కూర్చుంటారు.
తోచదు కదా ఏదో ఒకటి పని చేయకుండా ఎలా ఉండగలరు మీరు? మీరు ఇంకా ఏ విధమైనటువంటి పని చేసినా కూడా గురువుల పని కాకుండా మీరు చాలా ప్రమాదాన్ని ఎదుర్కొంటారు, సంధికారంలో ఉన్నారు మీరు. జత మీకు ఇంకొక వే అవుట్ లేదు. చేస్తే ఉద్యోగంలో మీరు చేసేటటువంటి పని చేసుకోండి, మీ యొక్క ప్రొఫెషన్లో. లేకపోతే ఏం చేయాలి మీరు? గురువుల యొక్క పని చేస్తేనే మీరు సేఫ్ సైడ్ లో ఉంటారు. ఈ మూడు కార్యక్రమాలు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకున్న తర్వాత ఇంకొకటి గుర్తుంచుకోండి, చాలా స్లోగా ఎంతో పెద్ద ప్రణాళిక మనం చెప్పిస్తున్నాం కనుక మనం ఏం చేయగలం ఎలా చేయగలం అనేటటువంటి ఆవేదన లేకుండా స్లోగా మిల్లి మిల్లిగా చెప్పినటువంటి కార్యక్రమాలను చెప్పినటువంటి విధానంలో మనం చేసుకుంటూ పోతాం. ఏం కార్యక్రమాలు చేసుకున్నాం అర్థమైన కదా, 14,000 మంది గాయత్రి ఉపాసకుల్ని, 16,000 మంది లలిత ఉపాసకుల్ని, 16,000 మంది గురుచరిత్ర పారాయణ చేసేటటువంటి వాళ్ళని, 16,000 మంది ఈ మూడు చేసేవాళ్ళని. కానీ నలుగురు కూడా కంబైన్డ్ గా ఏం చేస్తారు అది మర్చిపోకండి. స్లోలీ అండ్ విత్ లాగింగ్ స్టెప్స్, తొందరగా పరిగెత్తడానికి ప్రయత్నం చేయకండి, స్లోగా లాగింగ్ స్టెప్స్. మనతో సమానంగా వెనకాతల వాళ్ళు నడవలేకపోతే వాళ్ళని కలుపుకుని మీరు నడవాలి తప్ప నేను ముందు గడిపోతానంటే ముందు ఏమి ఉండదు, ముందు ఏమీ లేదు. ఒక పెద్ద అగాధం మాత్రమే ఉంది, శూన్యం మాత్రమే ఉంది. కుంభయుగము ఆకాశతత్వానికి సంబంధించినటువంటి యుగము. ఇంచేత మీరు అందరూ కలిసి ఒక దివ్యమైనటువంటి వాతావరణాన్ని నేర్చుకోకపోతే మనం ఏమి చేయలేము. కానీ మీరు ఒకటి గుర్తుంచుకోండి, మీరు ఎంత పెద్ద కథలు చెప్పినా, మీరు ఎంత బాగా చెప్పినా పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప మీరు ఈ పని చేయటానికి ముందుకు అడుగు వేయలేరు. అంతేత మీ కుటుంబ సభ్యులు కానీ మీ స్నేహితులు కానీ ఎవరు కూడా దీంట్లోకి కలవకపోతే వాళ్ళ కోసం మీరు వెంపర్లాది మీకు దొరికినటువంటి అవకాశాన్ని పోగొట్టుకోకండి. చాలా స్పష్టంగా చెప్తున్నాను నేను, కుండ బగల కొట్టి మరీ చెప్తున్నాను నేను. మీకు ఇది మంచిది అని తెలిసాక మీరు ఆచరించవలసిందే. మీ కుటుంబ సభ్యులు ఆచరిస్తారా లేదా అది వాళ్ళ యొక్క పరిణామక్రమం మీద ఆధారపడి ఉంటుంది, వాళ్ళ యొక్క సెల్ఫ్ డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది, అది మీ చేతిలో లేదు. ఇంకా దయచేసి ఇతరులను మార్చడానికి మాత్రము ప్రయత్నం చేయకండి. ఇతరులను అంటే నా ఉద్దేశం ఏంటి, ఈ ప్రణాళికలో వాళ్ళంతట వాళ్ళు ఇష్టపడి జాయిన్ అవుతే తప్ప మీరు వాళ్ళని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేయకండి. ఇది కన్విన్స్ చేసేటటువంటిది కాదు, హృదయంలోంచి ఆవేదనగా వచ్చేటటువంటి విద్య. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, మీకు అర్థం అవటంలే. మీరు చెప్తే చాలా బాగుంటుంది మాస్టర్, నేను చెప్తాం కాదు. మీకు అందరికీ ఎందుకు నచ్చుతోంది అంటే మీకు హృదయంలోంచి ఆవేదన ఉంది కనుక ఇక్కడికి వచ్చారు. ఆ హృదయంలోంచి ఆవేదన లేనటువంటి వాళ్ళకి మీరు ఎన్నిసార్లు చెప్పినా కూడా లాభం ఉండదు. మరైతే ఇదంతా ఎందుకండి, హృదయంలోంచి వచ్చేటటువంటి ఆవేదన ఇప్పుడున్నటువంటి దేశకాల పరిస్థితులు బట్టి చాలా ఈజీగా మనం మర్చిపోతాం. ఎన్నోసార్లు మర్చిపోయాం కదా, ఇది మొదటిసారి చదువుకుంటున్నావా ఏంటి? కానీ ఇన్నిసార్లు మనం చదువుకుంటున్నా కూడా మనమే కదా చదువుకున్నాం, అందులో డౌట్ లేదు కదా. మళ్లీ మళ్లీ మనమే చదువుకుంటాం. ఇంచేత ఈ విషయాలు ఇతరులను కన్విన్స్ చేయటానికి కాదు, ఇతరులకి నచ్చజెప్పటానికి కాదు, మిమ్మల్ని మీరు నచ్చజెప్పకూడని మార్గభ్రష్టులు కాకుండా ఉండండి, యోగ భ్రష్టులు కాకుండా ఉండండి. అందుకే ఈ విషయాలు మాట్లాడుకుంటున్నాం తప్ప ప్రపంచంలో ఉన్నటువంటి 600 కోట్ల మందో 700 కోట్ల మందో ఈ దారిలోకి వచ్చేస్తారు అనేటటువంటి అపోహ మీరు ఉంచుకోవద్దు. రారు, వాళ్ళు వచ్చారు అంటే మనం ఖచ్చితంగా ఎక్కడో తప్పు చేశాం. మీనరాశి ప్రణాళిక ఏదో చేసి ఉంటాం మనం, మీనరాశి ప్రణాళిక వేస్తేనే రష్ వస్తుంది మీకు, అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. రష్ వచ్చింది అంటేనే గురువులు ఎక్కడో తెలియగా పైకి మీనరాశి ప్రణాళిక మూత వేశారన్నమాట. గురువుని తప్పు పట్టుకోకండి, అక్కడ గురువులు చాలా తెలివైన వాళ్ళు. మిమ్మల్ని ఆకర్షించుకోవటానికి మీ యొక్క క్యారెక్టర్ కి సంబంధించినటువంటి మీనరాశి లక్షణాన్ని ఏదో ఒకటి అక్కడ దూరుస్తారు వాళ్ళు, అక్కడ మనం దూర్చాం. ఇంకేంటే మనకి ఆ విధమైనటువంటి మిఠాయిలు అక్కర్లేదు, ఆ విధమైనటువంటి తాయిలాలు అక్కర్లేదు. మనం స్పష్టంగా ఈ కార్యక్రమము మనకి ఇష్టము కనుక చేస్తున్నాము అన్నది గుర్తుంచుకోండి. అంచేత ట్రావెల్ విత్ ఈగర్ ఫీట్ ఆర్ స్లోలీ విత్ లాగింగ్ స్టెప్స్. మీరు తొందరగా అయినా నడవగలరు, మిల్లిగా అయినా నడవగలరు. తొందరగా నడిస్తే మీకు తగిన గ్రూప్ లభిస్తుంది, మిల్లిగా నడిస్తే మీకు తగినటువంటి గ్రూప్ లభిస్తుంది. దానికి ఎప్పుడు మీరు కూడా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఏడుకొండల స్వామి మనం మెట్లు ఎక్కుతున్నప్పుడు నడిచి వెళ్తున్నప్పుడు ఎవరి స్థాయికి తగినట్టు వాళ్ళు మెట్లు ఎక్కారు. స్పీడ్గా ఎక్కగలిగే వాళ్ళు స్పీడ్గా ఎక్కేశారు, మిల్లిగా ఎక్కగలిగే వాళ్ళు మిల్లిగా ఎక్కేశారు. కానీ ఎక్కడం మాత్రం గ్యారంటీ, అందులో డౌట్ ఏం లేదు. మీకు ఏ విధమైనటువంటి బాధ ఉందా, ఉత్సాహంగా, ధైర్యంగా, నెమ్మదిగా, 2 గంటల్లో అయినా మీరు ఎక్కేవచ్చు, 1 రోజులో అయినా ఎక్కేవచ్చు, ర్యాపిడ్గానే ఎక్కవచ్చు, కానీ లక్ష్యం మాత్రం కొండ ఎక్కడమే. అది మాత్రం గుర్తుంచుకోండి. ఈ న్యూ ఆర్డర్, ఈ కొత్త సమాజం ఎలా వస్తుంది అంటే, 17వ పేజీలో చదువుతున్నాను, ద న్యూ ఆర్డర్ విల్ బి బ్రాట్ ఇన్ టు ఎక్స్ప్రెషన్ బై ద ప్లే ఆఫ్ స్పిరిచువల్ ఎనర్జీ అపాన్ ద ఫోర్సెస్ ఇన్ ద 3 వరల్డ్స్ అండ్ దిస్ విల్ బి ద టాస్క్ ఆఫ్ ద గ్రూప్స్ వెన్ ఆర్గనైజ్డ్ అండ్ ఫంక్షనింగ్ కరెక్ట్లీ. ఇక్కడ అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి మాట ఏంటి అంటే, బై ద ప్లే ఆఫ్ స్పిరిచువల్ ఎనర్జీ, ఆధ్యాత్మిక శక్తి యొక్క ప్రభావం వల్ల, బై ద ప్లే ఆఫ్ స్పిరిచువల్ ఎనర్జీ అపాన్ ది ఫోర్సెస్ ఇన్ ద 3 వరల్డ్స్, 3 లోకాలలో ఉన్నటువంటి శక్తుల మీద ఆధ్యాత్మిక శక్తి యొక్క ప్రభావం. భూ భువ స్వ, అదే గాయత్రి మంత్రం మీకు తెలియకుండా చేసేది. ఓం భూర్భువస్వ, ఈ 3 లోకాలలో ఆ సవిత యొక్క తేజస్సు పనిచేయుగాక, మనల్ని సన్మార్గం వైపు ప్రేరేపించుగాక అన్నది ఈ మంత్రం యొక్క, ఈ లైన్ యొక్క అర్థం. ద న్యూ ఆర్డర్ విల్ బి బ్రాట్ ఇన్ టు ఎక్స్ప్రెషన్ బై ద ప్లే ఆఫ్ స్పిరిచువల్ ఎనర్జీ అపాన్ ది ఫోర్సెస్ ఇన్ ద 3 వరల్డ్స్ అండ్ దిస్ విల్ బి ద టాస్క్ ఆఫ్ ద గ్రూప్స్ దెన్ ఆర్గనైజ్డ్ అండ్ ఫంక్షనింగ్ కరెక్ట్లీ. ఏ గ్రూప్స్ గురించి మాట్లాడుతున్నాడు? ఇందాక నేను చెప్పినటువంటి 9 గ్రూప్స్ గురించి. కానీ మనకి 3 గ్రూపులు చాలు, సాయి గ్రూపు, వెంకటేశ గ్రూపు, శ్రీరామ్ గ్రూపు. శ్రీరామ్ గ్రూప్ కి ఇంకో పేరు గాయత్రి గ్రూప్, వెంకటేశ గ్రూప్ కి ఇంకో పేరు లలితా గ్రూప్, సాయి గ్రూపు భాగవతం గ్రూప్. అంచేత పేర్లలో గందరగోళం పడకండి. కానీ 3 కూడా మన శరీరంలో ఉన్నటువంటి 3 కేంద్రాలని ప్రభావితం చేస్తుంది, శిరస్సుని, కంఠాన్ని, హృదయాన్ని. భూ భువ స్వహ, దానికి లొంగిపోవాలి. మీరు ఆ మంత్ర జపం చేస్తున్నప్పుడు, 5 మాలలు గాయత్రి మంత్ర జపం చేస్తున్నప్పుడు మీరు లొంగిపోతే, మీ లొంగిపోయినటువంటి ఈ పిండాండము బ్రహ్మాండాన్ని మార్చేయగలదు. ఇంకా 5 మాలల గాయత్రి ఆ యాంగిల్లో చేయాలి. మీరు లొంగిపోండి దానికి. ఓం దూర్భాస్వ తచ్చవితరు వరేణ్యం భర్గోపేస్య భూమిని ధియో యోనకృచోదయాసన్నప్పుడు మీరు లొంగిపోవాలి. మీ జీవితాన్ని ఆ అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక శక్తికి మీరు సమర్పణ చేయగలగాలి. చలితశాస్త్రనామం చేస్తున్నప్పుడు మీరు అదే పని చేయొచ్చు, దేవుడు యొక్క చరిత్ర చదువుతున్నప్పుడు మీరు అదే పని చేస్తారు. కానీ పని అంటే అర్థమైంది కదా. ఇంకా మీ యొక్క కోరికలు మీరు పక్కన పెట్టగలిగితే, గురువులు సర్వసమర్థులు, కోటీశ్వరుల వాళ్ళు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులు అయినటువంటి వాడికి లొంగిపోతే మిమ్మల్ని ఎక్కడ ఉంచుతాడని ఉద్దేశం? జోళ్ళు పాలిష్ చేసుకోమంటే కూర్చోబెడతాడా? నువ్వు లొంగుతేగా వాడికి. అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ద ప్లే ఆఫ్ స్పిరిచువల్ ఎనర్జీ, ఆధ్యాత్మిక శక్తి మీ యొక్క 3 మీద ప్రభావితం చూపాలి. భౌతిక శరీరం మీద ప్రభావితం చూపాలి, కోరికల మీద ప్రభావితం చూపాలి, ఆలోచనల మీద ప్రభావితం చూపాలి. ఆధ్యాత్మిక శక్తి రోజు రోజుకి కూడా మీరు లాక్కోవాలి. లాక్కుని ఏం చేయాలి? మీ శరీరం మీద దాని ప్రభావం ఉండాలి, మీ కోరికల మీద దాని ప్రభావం ఉండాలి, మీ మనస్సు మీద దాని ప్రభావం ఉండాలి, మీ ఆలోచనల మీద. ఆ ప్రభావం ఉండటానికే మిమ్మల్ని ఆసనాలు, ప్రాణాయామము, మంత్ర జపము చేయమంటున్నాను నేను. మీకు తెలిసినా తెలియకపోయినా మీరు కొన్ని ఆసనాలు వేయటం వల్ల మీ మీద పనిచేస్తున్నటువంటి ఆధ్యాత్మిక శక్తి ఖచ్చితంగా మీ శరీరం వైపు ఆకర్షింపబడుతుంది. జంట మీ శరీరాన్ని కలుగుతున్నారు కదా. ప్రాణాయామం ఎప్పుడైతే చేస్తారో మీరు, కోరికలు మారుతాయి ఆటోమేటిక్ గా. మీ యొక్క కోరికలు మారుతాయి. ఆకలిగా ఉంది, మా తల్లికి, అక్కకి, చెల్లెళ్ళకి తిండి లేదు, చాలా రోజులు బట్టి మాకు ఆహారం లేకుండా బాధపడుతున్నాము అంటే, రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్తే ఆయన ఏమన్నాడు, సరే అన్నా నేను చెప్పానని చెప్పు కాళికాదేవికి, ఆవిడ మీకు కావాల్సింది ఇస్తుంది అన్నాడు. వెళ్ళాడు అక్కడికి. వెళ్ళి ఏమడిగాడు ఆయన? వెళ్ళింది అడుక్కోవటానికే, తిండి లేదు మా వాళ్ళకి ఏమిటి అని. కానీ అక్కడ వెళ్ళేశారు కల్లా అతనిలో ఉన్నటువంటి పూర్వజన్మ సంస్కారాలు నిద్రలేచాయి. జ్ఞానం అడిగాడు తప్ప తిరిగి అడగలేదు. ఇందుకు అతను పూర్వజన్మ సంస్కారాలు ఎలా ఉన్నాయంటే పడుకునేటప్పుడు ఆయన జ్యోతి సాధన చేసుకునేవాడు. అదే మిమ్మల్ని చేసుకోమన్నాను. జ్యోతి సాధన చేసుకుంటూ ఇంకా ఏం చేసుకోమన్నాను దానికంటే ముందు, మీకు ఎవరి మీద చాలా కోపం ఉందో, ఒకవేళ గురువు మీద కోపం ఉంటే గురువునే చేసి ఏం చేయాలి, అది మరి గురువు మీద మీకు కోపం ఉంటే మరి అప్పుడు ఎవరిని చూసుకుంటారు, మీకు ఇష్టమైన దేవత స్వరూపాన్ని చూసుకోండి. మరి అంతకంటే ఏం చేస్తాం, గురువు మీద కోపం వచ్చినప్పుడు అనవసరంగా ఆయన కలిపాం మేము. ఖచ్చితంగా ఇద్దరు ముగ్గురు అనుకుంటున్నారు, ఏం కలిపారు అంచేత ఇవాళ రాత్రి పడుకునేటప్పుడు మీరు ఆ రూపాన్ని ఊహించుకుని, ఆ కసిని ఊహించుకుని దాన్ని మీరు ఏం చేయాలి, ఏ లలితాదేవిని ఏమన్నా ఊహించుకుని, తల్లి మీరు ఇలాంటి పని చేయకుండా రేపైనా మమ్మల్ని కాపాడు అని ప్రార్థన చేసుకుని దాని తర్వాత ఆ జ్యోతిని దర్శిస్తే పడుకోండి అని ఎదురేది లేదు. నేను మీరు ఏమనుకున్నా, ఈ నూతన యుగానికి కావలసినటువంటి పరిస్థితులు మూడు రకాలుగా ప్రపంచం మనసుకు వచ్చాయి. దీన్ని మీరు గమనించండి, ఆలోచించండి, దీని గురించి దీర్ఘంగా ఆలోచించిన తర్వాత ఈ జ్ఞానాన్ని మీరు ఎలా ఉపయోగించుకోగలిగారో ఆలోచించుకోండి. ఫస్ట్ ఏంటంటే 1914 నుంచి 1918 వరకు మీనరాశి యుగం ఎగిరిపోయినది. 1914 to 1918 ఈ కాలంలో మీనరాశి యుగానికి అంచమ క్రియలు జరిగిపోయాయి. దాన్ని ఫస్ట్ వరల్డ్ వార్ అంటాం. దాని తర్వాత 1939 to 1945 సెకండ్ వరల్డ్ వార్, ఇది కుంభరాశి యుగానికి కావలసినటువంటి పురిటిమెత్తులు. అంటే ఏంటి, 1945 తర్వాత కుంభరాశి యుగం వచ్చేసింది. దానికంటే ముందు 4 సంవత్సరాలలో పాటు మీనరాశి యుగం చచ్చింది. 1939 నుంచి 1945 వరకు కుంభరాశి యుగం ఆవిర్భవించింది. ఇండైరెక్ట్ గా దాన్ని ఏం చెప్పవచ్చు అంటే, మానవ జాతి యొక్క శరీరం చచ్చిపోయింది, సూక్ష్మ శరీరం జాగృతమైంది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు ఎంత అర్థం చేసుకుంటే దాన్ని బట్టి మీరు అనేక సాధనా విధానాలు మీరే డెవలప్ చేసుకోవచ్చు. 1914 to 1918 సంవత్సరాల మధ్య మానవ జాతి యొక్క వ్యక్తిత్వం చచ్చిపోయింది, అహంకారం చచ్చిపోయింది. 1939 నుంచి 1945 మధ్యన మానవ జాతి యొక్క సూక్ష్మ శరీరం నిద్రలేచింది. ఎఫెక్టివ్ దాన్ని బట్టి మీరు ఇంకోలా కూడా అర్థం చేసుకోవచ్చు. పదార్థాన్ని మీరు ఎప్పుడైతే వదిలేస్తారో సూక్ష్మశక్తి మీలో జాగృతం అవుతుంది. అంటే భౌతిక శరీరము, భౌతిక శరీరం యొక్క ధర్మాలు, భౌతిక శరీరానికి సంబంధించినటువంటి బంధాలు ఎప్పుడైతే మిమ్మల్ని బాధించటం మానేస్తాయో ఆటోమేటిక్ గా మీ యొక్క సూక్ష్మ జగత్తులో ఉన్నటువంటి పరిస్థితులు మారిపోతాయి. అంచేతే ఈ ట్రాన్స్ఫర్స్, ఒక దేశం నుంచి ఇంకో దేశంలోకి మనుషులు వెళ్ళిపోవడం అనేది ఈ రుణానుబంధాలు వదిలించడానికే. లేకపోతే మీరు వదలరుగా, వాళ్ళని అసలు ఇంకో దేశానికి పంపించేశామనుకోండి, గొడవ వదిలిపోయింది. పక్కనే ఉంటే రుణానుబంధాలు పెరుగుతాయి, ఎక్కడో దూరంగా ఉంటే వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్తారు, మాస్టర్ మా అమ్మా నాన్నని జాగ్రత్తగా చూసుకోండి అని. వాడి అమ్మా నాన్నని నేను ఎందుకు చూసుకోవాలో నాకు ఈ రోజు వరకు అర్థం కాలేదు. నీకు మీ అమ్మా నాన్న మీద అంత ప్రేమ ఉంటే నువ్వు ఇండియాలో ఉండు. వేషాలు ఎలా వేస్తావు అర్థమైంది కదా, మీనరాశి లక్షణాలు ఇదంతా ఓ అలా అంతే తప్ప లాభం లేదు కాబోలు. తల్లిదండ్రులకు కూడా వాడికి ఉండాలని ఉండదు, లేకపోతే వాళ్ళని ఎందుకు ఫారం పంపిస్తారు, అసలు అదే అర్థం కాదు వాళ్ళకి. ఈ వేషాలు, మీనరాశి వేషాలు కుంభరాశి పేరుతో మీరు చేస్తూ ఉంటారు, అది చేయొద్దు. ఉన్నది ఉన్నట్టు స్పష్టంగా ఒప్పుకోండి. నేను కోరుకునేది అది, సత్యాన్ని దర్శించగలిగితే ఏమీ తప్పు లేదు, కానీ సత్యానికి అందమైనటువంటి ముసుగు మాత్రం వేయొద్దు. మీరు ముసుగు వేసుకుని మేము చాలా మంచి వాళ్ళం అనుకుంటారు, ఎందుకు మీరు వెళ్ళండి, ఎవడు ఉందన్నాడు మిమ్మల్ని, తల్లిదండ్రులను వృద్ధాశ్రమానికి పంపించేయండి, ఎవడు పంపించొద్దన్నాడు. మా ఇంట్లో ఉంటే మా ఆవిడ వాళ్ళని సుఖంగా చూడదండి, అందుకని పంపించేశానండి. ఎంతమంది నాకు చెప్పారో ఆ మాట, సాచి నెంపకాయ కొడదాం అనుకున్నాను, కానీ ఏం చేస్తాం, గురువుని అయిపోలేదు ఏమీ అయిపోలే. పెట్టిన వాళ్ళ కొరకు ఏం అర్థం కాదు. వాళ్ళని వృద్ధాశ్రమానికి ఎందుకు పంపించట? వాళ్ళ ఆవిడ వాళ్ళని సమానంగా చూడట. ఎందుకు చూడదు? నువ్వు చావగొట్టలేదు కనుక. నువ్వు సాచి లంపగా కొట్టుంటే మీ ఆవిడ్ని ఆటోమేటిక్ గా చూసి ఉండేది. కానీ ఎంత ముసుగులు వేసుకుంటావు, ఎంత ఎంత అందంగా చెప్పాడు. నేను చెప్పా తిట్టావండి, ఇలా తిట్టినట్టే తిట్టా, నేనే వదలనుగా. ఇంకా తిట్లు ఎక్కువ అవుతాయి, అంతకంటే ఇంకేం లేదు. వేషాలు ఏవైతే ఇలాగా మిమ్మల్ని మీరు మోసగించుకోవద్దు. నాకు ఇష్టం లేదు కనుక దింటేశాను. ఓకే, దే డిజర్వ్ ఇట్. ఆ తల్లిదండ్రులకి ఆ అదృష్టమే ఉంది. ఓకే, నేనేం కాదంటే. కానీ నువ్వేదో ఉద్ధరణ చేసి ఇలాగా, అసలు ఇంకా తల్లిదండ్రులకు బుద్ధి ఉంటే వాళ్ళు పంపించక ముందే వృద్ధాశ్రమంలో వాళ్ళు ఒక గదిలో ఏదో కట్టింగ్ చేసుకుంటే వాళ్ళకు వచ్చినటువంటి పెన్షన్ డబ్బులతో వాళ్ళతో వృద్ధాశ్రమంలో అయినా వాళ్ళకి ట్రీట్ ఉంటుంది, వాళ్ళని గౌరవంగా చూస్తారు. తొందరగా మీరు నేను చెప్పినవన్నీ జరుగుతాయి, మీరే వింటారు, ఇదంతా కూడా జరుగుతోందని. ఇంకోటి కూడా నేను చెప్పాను, అతి త్వరలో ఆ రోజు రాబోతోంది. ఏంటి అంటే పెళ్లిళ్ళకి అవన్నీ పిలవరు, ఫలానా వాడితో మా వాళ్ళకి పెళ్లి అయిపోయింది, ఫలానా హోటల్లో మీ ఊరిలో ఇంతమందికి మేము భోజన ఏర్పాట్లు చేశాం, మా పేరు చెప్పుకుని మీరు ఎక్కడ భోజనం చేసేయండి చాలు. అది ఎలా చేస్తారు అన్నది ఇంటర్నెట్ అది ఉంది కనుక గొడవ లేదు. అంచేత మన ఊళ్ళోనే కదా ఇవాళ భోజనం మానేద్దాం అనుకుని కొంతమంది ఎక్కువ వెళ్ళిపోయారు అనుకోండి, వాళ్ళు పిలవని వాళ్ళు. ఇంటర్నెట్ లో అక్కడ బ్రేక్ అయిపోతుంది, నాయన ఇంతవరకు భోజనం ఉంది, మిగతా వాళ్ళకి భోజనం లేదు అని వెనక్కి తిరిగి పంపించేసే రోజులు గ్యారంటీగా వస్తాయి. ఇంకేంటే మీరు బంధువులని స్నేహితులని ప్రేమతో ఏం తగ్గటంలే, మీకు ప్రేమ లేదు వాళ్ళకి ప్రేమ లేదు. మీ నటన ఎన్నాళ్ళు జరుగుతుందంటే మీనరాశి ప్రభావం ఉన్నంత వరకు. కానీ మీకే అర్థమైతే ఉంటుంది కదా మీనరాశి ప్రభావం ఎంతగా క్షీణించిపోతుందో. ఇళ్లలో పెళ్లిళ్ళు జరగటం లేదు, నాకు తెలిసి పెళ్లికి బంధువర్గం రావటం లేదు, స్నేహితులే వస్తున్నారు. నాకు తెలిసి నేను ఎక్కడైనటువంటి పెళ్లిళ్ళలో జరిగే బంధువులకి ఏదో చాలా పెద్ద పెద్ద పనులు ఉంటాయంటో ఆ రోజుల్లోనే. ఏంటి చాలా పెద్ద పని ఉంది అంటే, ఏదో చూద్దాం అనుకున్న సినిమా ఆ రోజు లాస్ట్ డే, మరి ఆ సినిమాకి వెళ్ళాలా పెళ్లికి వెళ్ళాలా? సినిమాకే వెళ్దాంలే. ఇంకా అలాంటివి ఏదో చాలా చాలా ఉంటాయి నాకు తెలియని అంటే. వాళ్ళు ఏదో దేవుడు కొనుక్కోవాలనుకుంటారు, వీలు ఉండదు. వీళ్ళు పెళ్లి ముహూర్తం ఏ రోజు పెట్టుకున్నారో ఆ రోజే వాళ్ళకి బాతాషో కంపెనీ వాళ్ళు బొట్టు కాటిగా పెట్టి పిలిచారు, మీరు వచ్చి మా బాతాషో కంపెనీలో జోడు కొనుక్కోండి. నేను ఏ వ్యాష, అది నిజంగా నేను జరిగిన సంఘటన చెప్తున్నాను తప్ప ఇది ఉదాహరణగా చెప్పినటువంటి సంఘటనలు కాదు. అది చూశాకే నాకు అనిపించింది, ఎందుకు ఇంత వెంపలు లాస్తారు తల్లిదండ్రులు వాళ్ళు పెళ్లి కోసం, పెళ్లి దాని కోసం ఇది చేయాలి అది చేయాలి. ఎంత నటనే కదా, ఎందుకు ఆ నటనలో మీరు భాగస్వాములు అవుతారు? ఎవరి కర్మకు వాళ్ళని వదిలేయచ్చు కదా. కుంభరాశికి కావాల్సినటువంటి మీరు ఇష్టం ఉందా లేకపోయినా మార్పులు వచ్చి తీరుతాయి. కానీ మీరు కుంభయోగానికి ఈ గురు పరంపరకి వెళ్తే చాలా విచిత్రమైనటువంటి మార్పులు జరుగుతాయి. ఏంటా జరిగేటటువంటి మార్పులు? ఆ పరంపర వాళ్ళు ఆ పరంపరలోనే పెళ్లి చేసుకుంటారు. గాయత్రి పరివారి వాళ్ళు గాయత్రి పరివారంలోనే పెళ్లి చేసుకుంటారు, సాయి పరివారి వాళ్ళు సాయి పరివారంలోనే పెళ్లి చేసుకుంటారు, రజనీష్ పరివారి వాళ్ళు రజనీష్ పరివారంలోనే పెళ్లి చేసుకుంటారు. అసలు ఏ గొడవ ఉండదు, అందరికీ ఇష్టమేనే. కుటుంబం అంతా కూడా ఒకే లక్ష్యం వైపు వెళ్తుంది కదా. ఖచ్చితంగా ఆ విధమైనటువంటి రోజే రాబోతుంది, దాన్ని అర్థం చేసుకోండి. దానికి ఏం చెప్తాం, ద న్యూ ఆర్డర్ విల్ బి బ్రాట్ ఇన్ టు ఎక్స్ప్రెషన్ బై ద ప్లే ఆఫ్ స్పిరిచువల్ ఎనర్జీ అపాన్ ద ఫోర్సెస్ ఇన్ ద త్రీ వరల్డ్స్ అండ్ దిస్ విల్ బి ద టాస్క్ ఆఫ్ ద గ్రూప్స్ వెన్ ఆర్గనైజ్డ్ అండ్ ఫంక్షనింగ్ కరెక్ట్లీ. ఇప్పుడు అవలేదు, ఆర్గనైజ్డ్ అయ్యి కరెక్ట్ గా ఫంక్షన్ అవుతే నేను చెప్పినటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఏ సంస్థ కూడా వెల్ ఆర్గనైజ్డ్ లేదు, కానీ నేను చెప్పిన ఈ మూడు సంస్థలు మాత్రము చాలా అద్భుతంగా ఆర్గనైజ్ అయి ఉన్నాయి. సాయి, వెంకటేశ శ్రీరామ్, వాటి ఆర్గనైజేషన్స్ వాడికి ఉన్నాయి. మనము కనుక జాగ్రత్తగా అవగాహన చేసుకుని ఈ మూడు ఆర్గనైజేషన్స్ ని కనుక కలిపేయగలిగితే ప్రపంచం మారిపోతుంది. ఇంకేంటే కావలసిన మ్యాన్ పవర్ ఉంది, కావలసిన ధన సంపద ఉన్నాయి, కావలసిన కట్టడాలు ఉన్నాయి, కావలసిన అవగాహన ఉంది. వెంకటేశ్వర స్వామి మీద ఉన్న అవగాహన వెంకటేశ్వర స్వామి మీద ఉంది, శ్రీరామ్ శర్మ ఆచార్య మీద ఉన్నటువంటి అవగాహన వాళ్ళకుంది, సాయి మీద ఉన్నటువంటి అవగాహన వాళ్ళకుంది. ఇవి కూడా అన్ని ఇంటర్నేషనలే, మామూలుగా ఏం లేవు, అన్ని ఇంటర్నేషనల్ సంస్థలే. కేవలము మనం ప్రయత్నం చేసి ఈ ఇంటర్నేషనల్ సంస్థలన్నీ కూడా ఒక కామన్ ఆలోచన విధానం మీదకి తీసుకురాగలిగితే మిగతా ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ఇందులో కలిసిపోతాయి.
ఆటోమేటిక్ గా కలిసిపోతాయి. కానీ ఇది మీరు మారితే, వ్యక్తిగతంగా మీరు మారాలి, మీ యొక్క శ్వాస మారాలి, మీ యొక్క జీవిత విధానం మారాలి. మీరు గాయత్రి యొక్క లోతుని, లలిత యొక్క లోతుని, గురుసత్తా యొక్క లోతుని అర్థం చేసుకోగలగాలి. త్రీ వరల్డ్స్, ఈ మూడింటిని కనుక మీరు అవగాహన చేసుకోగలిగితే చాలా అద్భుతమైనటువంటి మార్పులు మనం తీసుకురాగలుగుతాం. నేను గడియారం చూసుకున్నానని చాలా మందికి ఆశాద్యత ఎదిగి ఉంటుంది. ఆ వెళ్తే అలా వెలిగించుకుంటు కానీ ఇంకైతే నిజంగానే నేను ఆటగలుచుకున్నా త్వరలో. ఎంత త్వరలో అన్నది నేను చెప్పను, కానీ బ్రేక్ కాదులే, కాపిస్తా ఈ కాపిటీ పూర్తిగా ఆపేసినట్టు గాభరా పడద్దు. ఇది మాత్రం టేప్ లో టేప్ అవుతుందా? నా అవని వేస్ట్ అయిపోతాను టేప్. ఇది అర్థం చేసుకోవటానికి, ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రణాళిక అర్థం చేసుకోవటానికి మీరు చక్రీయ గమనం అర్థం అవ్వాలి. సైకిల్స్, ఒక శ్వాస ఆజ్ఞాచక్రం నుంచి మూలాధారానికి వస్తే, మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రానికి వెళ్తే ఖచ్చితంగా ఒక నెల రోజులు గడిచిపోతాయి. ఆ సైకిల్స్ అర్థం అవ్వాలి, ఆ ప్రణాళిక అర్థం అవ్వాలి. ఇది మీరు అర్థం తెలుసుకుంటే మీకు లారీ మాస యొక్క పురాణ పురుష లారీ యోగిరాజం ఏంటి ఆ పుస్తకం పేరు, శ్యామాచార్య లారీ పుస్తకం అయినా చదవండి, లేకపోతే ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి క్రియాయోగ చదవండి. అందులో చాలా స్పష్టంగా ఇవ్వబడింది. మీరు ఉపయోగించుకోవటం నేర్చుకోండి మీ శ్వాసను. మీకు శ్వాస ఉపయోగించుకోవటం రావటం లేదు, శ్వాసను కనుక మీరు ఉపయోగించుకోవడం తెలుసుకుంటే బాహ్య జగత్తులో ఒక నెల రోజులలో జరిగేటువంటి కార్యక్రమాన్ని మీరు ఒక్క శ్వాసలో గ్యారంటీగా పూర్తి చేయగలరు. అది సైన్స్, అదే ఈక్వేషన్, అదే ఆ ఈక్వేషన్ ని అర్థం చేసుకోవటానికి ఇక్కడ ఏం చెప్పాడంటే 18వ పేజీలో, దీస్ సైకిల్స్ ఆర్ సిమిలర్ టు ద ఇన్ బ్రీదింగ్ అండ్ అవుట్ బ్రీదింగ్ ఆఫ్ ద ఫిజికల్ ఆర్గానిజం ఆఫ్ మ్యాన్. మనిషి యొక్క రేచక పూరక, మీకు రేచక పూరకాలంటే అర్థమవుతుందంటే లోపల పీల్చుకునేటువంటి శ్వాస పూరకము, బయటకు వచ్చేటటువంటి శ్వాస రేచకము, లోపల ఉన్నదాన్ని కుంభకము అంటాం. లోపల ఉన్నటువంటి శ్వాస లోపల ఆపిస్తే అంత కుంభకం అంటాం, బయట ఆపిస్తే ఈ నాలుగు నాలుగు యుగాలు ఖచ్చితంగా యుగాలే. అది ఉపయోగించుకునే సైన్స్ నేర్పుతామంటే అది నేర్చుకోము అంటే ఎవడు మాత్రం ఏం చేస్తాడు? కానీ నేను మొన్న శిర్డి సాయి దగ్గరకు వెళ్ళిన తర్వాత ఇదే నిర్ణయానికి వచ్చాను. కనుక మీరు విన్నా వినకపోయినా, మీకు అర్థమైనా అర్థమైపోయినా, మీరు చేసినా చేయకపోయినా, మీకు సుఖంగా ఉన్నా లేకపోయినా, చెప్పేది చెప్పేదే. ఏం చెప్తున్నాను విన్నారా మీరు? ఏం చెప్పా? ఏది? ఈ నాలుగు చాలా ముఖ్యమైనటువంటివి. మొత్తము లారీ మహాశయ యొక్క విద్య ఈ శ్వాస మీద ఆధారపడి ఉంది. చాలా రహస్యంగా వాళ్ళు ఉంచారు, నేను చాలా రహస్యంగానే వాటిని బట్టబయలు చేస్తున్నా. ఇంకేతంటే ఎలా చేయాలో మీరు కొంచెం ఆలోచిస్తే తప్ప మీకు అర్థం కాదు. అది మాత్రం చెప్పాను నేను. ఇంకేంటే పాపం గురువులకు ఇచ్చినటువంటి వాగ్దానం ఉంది, నేను చెప్పను అని చెప్పాను. నేను చెప్పాను నేను, కానీ ఏం చెప్తున్నాను, వాళ్ళు రాసినటువంటి పుస్తకాల్లో ఉన్నదే నేను చెప్తున్నాను. కానీ వాళ్ళు రాసిందన్నటువంటి పుస్తకాలలో దేని మీద మీరు దృష్టి పెడితే రహస్యాలు అర్థమవుతాయో అది చెప్తున్నాను నేను. కానీ ఆ రహస్యం ఏమిటో మాత్రం నేను చెప్పలేను, నేను చెప్పకూడదు కనుక. కానీ మీకు నిజంగా తీవ్రమైనటువంటి ఇంట్రెస్ట్ ఉంది అని నాకు అనిపిస్తే, మీ యొక్క ఆచరణ, మీ యొక్క సమర్పణ దానికి తగినట్టు అనిపిస్తే ఖచ్చితంగా నేను మీకు ఆ దీక్ష ఇస్తాను. కానీ న్యాచురల్ గా శ్యామచంద్రుల వారి దీక్ష నేను ఇవ్వలేను. ఇంకేంటే ఆయన వద్దంటున్నాడు, ఆయన పెర్మిషన్ నేను ఇప్పుడు ఎక్కడి నుంచి తెచ్చుకునేది? సూక్ష్మ జగత్తులో ఆయన పెర్మిషన్ ఇచ్చాడో లేదో అంటే నాకు ఇచ్చాడనే అనిపిస్తుంది. కానీ ఆ వేషాలు నేను వేయను. నా లోపల ఉన్నటువంటి గురువు ఏం చెప్పాడో అన్నది నాకు ఇంపార్టెంట్ కాదు. నా బయట ఉన్నటువంటి భౌతిక శరీరధారి అయినటువంటి గురువు ఏం చెప్పాడో అది ఇంపార్టెంట్. కనుక నేనేం చేయగలను? మార్చేస్తాను దాన్ని. దాని మహర్షి ఇచ్చినటువంటి దీక్ష ఇస్తే కదా నేను చాలా ప్రమాదం. భగవద్గీతలోంచి ఒక శ్లోకం తీసుకుని, గురుగీతలోంచి ఒక శ్లోకం తీసుకుని వాటికి పతంజలి యోగ సూత్రాల నుంచి కొన్ని శ్లోకాలు తీసుకుని ఆసనాలు వాటిని మేళవించేసి లారీ మహర్షి చెప్పింది కాకుండా నా యొక్క క్రియాయోగ దీక్ష ఇస్తాను. కొత్తదేం చెప్పనమ్మా, మనుషులే వింటలే సత్వరాత్మానుభూతి ఏమన్నా మాకు వద్దన్నారు. 99 డిసెంబర్ లో ఇది నేను చెప్తాను అన్న తర్వాత ఒక్కడొచ్చి నన్ను అడగలే. వాళ్ళు ఏమన్నారంటే, మాస్టర్ వి హ్యావ్ డిసైడెడ్. ఏంటి డిసైడెడ్? నత్వహం కామయే రాజ్యం నసుఖం న పునర్భవం. నాకు రాజ్యం అక్కర్లేదు, నాకు మోక్షం అక్కర్లేదు, నాకు ఒకే ఒక కోరిక ఏంటి అంటే ఆర్తుల యొక్క రక్షణ. అందులో మొదటి ఆర్తిని నేనే. మా యొక్క ఆర్తి ముందు రక్షించండి, తర్వాత సంగతి తర్వాత చూద్దాం. సంస్కృత శ్లోకాలు బాగా వస్తున్నటువంటి కూడా అది. ఈ శ్లోకం ఏమంది? మదన్ మోహన్ వెంకటదేవుడు చెప్పాడంటారు పురాణాలలో, భాగవతంలో వస్తుంది. కానీ దీన్ని బాగా ఆచరణలో పెట్టినటువంటి ఆయన మదన్మోహన్ మాలవ్య. బుద్ధుడు కూడా ఇదే, చివరి మనిషి ముక్తి పొందేంత వరకు కూడా నేను భౌతిక శరీర ధారణ అయింటారు. పాపం ఆయనకు తెలియదు, భారతదేశంలో రామకృష్ణ అనేటువంటి ఒక వ్యక్తి వస్తాడు, ఆయన దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ ఈ లక్ష్యాన్ని కలిగిన వాళ్ళే, లాస్ట్ వ్యక్తులు మేమవుతామని. ఏం లాస్ట్ వ్యక్తులు? పరిణామ క్రమంలో అందరూ ముందుకు వెళ్ళిపోయిన తర్వాత, కుంభీ అయిపోయిన తర్వాత మేము వెళ్తాం. అంచేత మీరు సత్వర ఆత్మానుభూతి యోగం అంటారా? నో, మాది అక్కర్లేదు. మీరు ఎంత త్యాగమూర్తులు, సరే ఏం చెప్తాం? అంచేత ద ఇన్ బ్రీదింగ్ అండ్ అవుట్ బ్రీదింగ్, ఉచ్ఛ్వాస నిశ్వాసలు పరిణామ క్రమాన్ని పరిపూర్ణంగా శాసిస్తాయి. ఇక్కడ కూడా ఆ క్రియాయోగాన్ని చాలా స్పష్టంగా చెప్పాడు. పేజీ నెంబర్ 18లో క్యాపిటల్ లెటర్స్ లో కూడా అది రాసి ఉంచాం. దీస్ సైకిల్స్ ఆర్ సిమిలర్ టు ద ఇన్ బ్రీదింగ్ అండ్ అవుట్ బ్రీదింగ్ ఆఫ్ ద ఫిజికల్ ఆర్గానిజం ఆఫ్ మ్యాన్. ద రిథమ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఇన్ సిటీస్ ఈజ్ బీయింగ్ సబ్స్టిట్యూటెడ్ టు ద రిథమ్ ఆఫ్ డిస్పర్షన్ టు ద కంట్రీ సైడ్. అదేలా మళ్ళీ చదువుతాను చూడండి ఏంటో. ద రిథమ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఇన్ సిటీస్ ఈజ్ బీయింగ్ సబ్స్టిట్యూటెడ్ టు ద రిథమ్ ఆఫ్ డిస్పర్షన్ టు కంట్రీ సైడ్. సిటీస్ లో ఉండటం మానేసి నిన్ను నిల్లుగా గ్రామాల వైపు తరలి వస్తారు. మీరు కరెక్ట్ గా శ్వాస కనుక పెంచుకుంటే మీరు సిటీస్ లో జీవించలేదు. ఇంకా ఈ గురువులందరూ కూడా ఎక్కడ చేరారు? పల్లెల్లోనే ఉన్నారు. ఆ ఇన్బ్రీదింగ్ సైకిల్ గురువుల యొక్క ప్రణాళికలో లోపలికి వెళ్లేటటువంటి బయటకు వచ్చేటటువంటి సైకిల్ కృతం ఏం చేస్తుంది అంటే మానవ జాతి యొక్క కాన్సన్ట్రేషన్ సిటీస్ నుంచి ఎక్కడికి తగ్గిస్తుంది? అదే పల్లెటూళ్ళలోకి తగ్గిస్తుంది. అంటే మీకు ఏమాత్రము జ్ఞానము ఉందా, ఏమాత్రము గురువుల యొక్క ప్రణాళిక మీద మనస్సు ఉందా, మీరు సిటీస్ లో ఉండకూడదు. ఉద్యోగానికి తప్ప, ఉద్యోగానికి మనం ఏం చేస్తాం? అది మన రుణానుబంధము, ఎవరికి ఎక్కడ ఏ విధమైనటువంటి ధన సంపాదన ఉన్నటువంటి మార్గం ఉంటుందో ఆ మార్గంలో వస్తాడు. కానీ సాధ్యమైనంత వరకు కూడా మీరు పల్లెటూళ్ళకి దగ్గరగా ఉండేటటువంటి ప్రాంతాలకు వెళ్ళండి. అది చెప్పిన తర్వాత దిస్ విల్ హెల్ప్ హ్యుమానిటీ టు గివ్ న్యూ వాల్యూస్ ఆఫ్ లివింగ్. మీరు ఇది చేయగలిగారు అంటేనే మానవ జాతికి మీన రాశి లక్షణాలు పోయి కుంభరాశి లక్షణాలు వస్తాయి. అంచేత మీరు వెళ్ళి మేమందరం హైదరాబాద్ లో వెళ్ళిపోతావా, అమెరికాకి వెళ్ళిపోతావా, న్యూయార్క్ వెళ్ళిపోతావా, కానీ నాకు వెళ్ళిన వాళ్ళందరూ న్యూయార్క్ వెళ్తున్నట్టు లేరు, అక్కడ ఉన్నటువంటి పల్లెటూళ్ళలోనే ఉంటున్నారనుకుంటాను. అంచేత అంతవరకు వాళ్ళ అదృష్టవంతులే వెళ్తున్నటువంటి వాళ్ళు. మనకి వాళ్ళు అమెరికాలో ఉన్నారు, కానీ వాళ్ళు అమెరికాలో ఉన్నటువంటి పల్లెటూళ్ళలో ఉన్నారు. సో నో ప్రాబ్లం, వాళ్ళు కరెక్ట్ గానే ఉన్నారు. అమెరికాకి వెళ్తున్నటువంటి వాళ్ళు మనమే గందరగోళం పడిపోతున్నాం, హైదరాబాద్కి వెళ్ళాలా లేకపోతే ఢిల్లీకి వెళ్ళిపోవాలా అని ఆలోచిస్తున్నాం తప్ప, మనకి ఉన్నటువంటి వనరులతో శాంతంగా ప్రశాంతంగా ఉండేటటువంటి ఒక పల్లెటూళ్ళలో మనం స్థిరపడగలమా అని ఆలోచించలేకపోతున్నాం మనం. ముఖ్యంగా ఒక నది ప్రవహిస్తాం, ఒక చెట్టు ఉంటే చాలు, బలంగా ఉంటుంది. కానీ అది నా తీరని కోరికగానే మిగిలిపోతుందో, లేకపోతే తీరిన కోరికగా ఉంటుందో భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అంచేత నా కోరిక తీరాలి అంటే నాటుకోవాలి కదా, ఏం నాటుకోవాలి? ఇతరుల కోరిక తీర్చాలి. అంచేత మిమ్మల్ని ఎక్కువ హింసించకుండా మిమ్మల్ని నేను వదిలేస్తే, మీరు పడుకుంటే మీ కోరిక నేర్పించిన వాడిని అవుతాను కనుక, అందులో మీరు కుంభరాశి యుగం వాళ్ళు కనుక మీ శక్తి చాలా ఎక్కువ కనుక నా కోరిక మీరు తీరుస్తారని ఆశిస్తూ కలుగుసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన. ఎవరు ఎంత చెప్పినా మీరు ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ రోగాలు ప్రబలుతున్నాయని మీకు అర్థమైంది కదా. మరి ఎట్లా మీరు కరెక్ట్ గా దాన్ని అర్థం చేసుకుని చెప్తున్నటువంటి గురువులు ఇచ్చినటువంటి ప్రణాళికను మీరు ఆచరించకపోతే ఇదంతా కూడా మీకు ఇట్టుకొస్తున్నాయంటే మీకు మీనరాశి ఉన్నటువంటి లక్షణాలు ఎదుర్కోవటం లేదు. మీరు స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అటు మీనరాశి లక్షణాలు ఎదుర్కోలేరు, ఇటు కుంభరాశిగా జీవించలేరు. బలపరమే వచ్చబడింది మీకు. మీరు చేసిన తప్పు ఏంటంటే ఇప్పుడు పుట్టడం, ఇంకో 100 సంవత్సరాల తర్వాత పుడితే గొడవ ఉండదు. ఇంచేటప్పటికి లైన్లో పడిపోతుంది. ప్రతి ఇంట్లోనే ఎక్వేరియం ఏజ్ కావాల్సినటువంటి కార్యక్రమాలు ఉంటాయి, చాలా బాగా ఉంటాయి. కానీ ఒక విధంగా మీరు చాలా అదృష్టవంతులు. ఇందుకు ఆ యుగానికి కావాల్సినటువంటి సూత్రధారులు కాబోతున్నారు మీరు. అది మీరు కావాలనుకునే పుట్టారు అనేది అర్థం చేసుకోండి. ఇట్ ఈజ్ యువర్ డిసిషన్. ఈ కాలంలో మనం పుట్టడం అన్నది మీ యొక్క నిర్ధారణ తప్ప గురువు యొక్క నిర్ధారణ కాదు. గురువులు వస్తూనే ఉన్నారు, వాళ్ళు వచ్చిస్తూ ఉంటూ ఇప్పుడు నాతో మీరు చెప్తూ ఉంటారు కదా. చాలా మంది అంటారు మాస్టర్లు మీ దగ్గరికి వచ్చేసి ఉందామని. 2 రోజులు నా దగ్గర ఉంటే వాళ్ళకి బాధపడిపోతారు, ఎప్పుడు ఎప్పుడు వెళ్ళిపోదామా అనిపిస్తుంది వాళ్ళకి. మీరు నా దగ్గర ఉండకపోవటం వల్ల మీకు ఆ యావ ఉంది అంటే నాకు దగ్గరగా ఉన్న వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు వాళ్ళకంతా వాయింపుడు అయిపోతుందో. కానీ వాళ్ళకు కూడా నేను చెప్పేది ఏంటంటే నేను వాయింపుడు మొదలెట్టలేదు. నేను మొదలెట్టలేదు, ఇప్పుడిప్పుడేగా నిర్ణయించుకుంటున్నాను వాయించాలని. అంచేత ఆ వాయింపుడు కనుక మీరు రెడీ అయిపోయి జీవితాన్ని లైన్లో పెట్టుకుంటే మీకు ఏ రోగాలు ఉండవు. అసలు ఏ రోగం ఉండదు మీకు, అసంభవం. అది సివివి యొక్క అద్భుతమైనటువంటి ఆ కల్చర్ని మీరు అర్థం చేసుకోండి. ఏ రోగం ఉండదు, ఏ ఇంద్రియము పని చేయకుండా ఉండదు. మూకం కరోతి వాచాలం పంగం లంగైతే ఎగిరి వ్యక్తిపా తమం వండి పరమ ఆనంద మాదం కాదండి. నేను డయాబెటిక్ పేషెంట్గానే ఉంటాను, ఎందుకుంటాను అంటే నేను ఫలానా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయనకు డయాబెటీస్ ఉంది కనుక నాకు డయాబెటీస్ లేకపోతే వాళ్ళ ఆతిథ్యంలో లోపం వచ్చేస్తుంది. ఒకవేళ చెప్పాడు ఈ కారణం, నేను హాస్యానికి ఏమంటానులే, ఆయనకు డయాబెటీస్ ఉంది కనుక వాళ్ళ ఇంట్లో వాళ్ళకి, నాకు డయాబెటీస్ ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు బాధ ఉండదు. ఎందుకు బాధ ఉండదు? లేకపోతే ఈయనకు డయాబెటీస్ లేదు కనుక ఈయనకి మంచి వంటకాలు చేసి పెట్టాలి. ఆ పాపం ఎంత ఆయన ధన్యజీవం. ఇక్కడ బాధాన్ని పిచ్చి వేషాలన్నీ కూడా ఈ వేషాలు వేయొద్దు. ఈ రోగాలు నివారింపబడటానికి ఏకైక మార్గం ఏంటి అంటే ఈ మార్గంలో మీకు పట్టం. ఇంకో మార్గంలో మీకు ఈ రోగ నివారణ ఉండదు. ఖచ్చితంగా ఈనాడు నాకు 10 ఏళ్ల కిందట తెలిసిన దానికంటే ఈనాడు నాకేమనిపిస్తుందంటే డయాబెటీస్ లేనటువంటి ఇల్లు లేదేమో అని నా అనుమానం. ఒకవేళ వాళ్ళ ఇళ్లలో లేకపోయినా వాళ్ళకి దగ్గర దగ్గర బంధువులుగా డ్యారెంటీగా డయాబెటీస్ ఉంది. బీపీ అందరికీ ఉంటుంది, కాలంలో క్యాన్సర్ మీకు లేదనుకుంటున్నారు మీరు. క్యాన్సర్ క్యాన్సర్ అంటే ఏంటో తెలుసా? ఏది అనవసరమో దాని గురించి ఆలోచించడం క్యాన్సర్కి ఆధారం. క్యాన్సర్ కణాలంటే మీకు తెలుసు కదా, మన శరీరంలో అనవసరమైనటువంటి కణాలు వృద్ధి చెందుతాయి. ఎలా వృద్ధి చెందుతాయి? ముందు మీరు ఏది ఆలోచించకూడదో దాని మీద ఆలోచిస్తే ఏడిస్తే కూర్చుంటే క్యాన్సర్ కారణం అది. ఎప్పుడు మీరు వరి అవటం మొదలు పెడతారో అన్నీ ఉండి కూడా నాకేమీ లేదు పక్క వాళ్ళకి ఏదో ఉన్నాయనేటువంటి ఏడుపు మీకు ఎప్పుడు స్టార్ట్ అవుతుందో మీరు ఆల్రెడీ క్యాన్సర్ రోగగ్రస్తులే. ఈ జన్మలో మీకు క్యాన్సర్ వస్తుందా, నెక్స్ట్ జన్మలో మీకు క్యాన్సర్ వస్తుందా అన్నది మీ అదృష్టం బట్టి ఉంటుంది. మీ అదృష్టం అంటే ఈ జన్మలోనే వచ్చేస్తుంది, గొడవ వదిలిపోతుంది. మీకు అదృష్టం బాగుండకపోతే నెక్స్ట్ బర్త్లో వస్తుంది. కానీ నెక్స్ట్ బర్త్లో వస్తే ఇంకో అదృష్టం ఉంటుందేమో, ఆ రోగ నివారణ టెక్నిక్స్ ఉంటాయేమో. అప్పుడు జాగ్రత్త ఏం లేదు అని చేత చాలా సీరియస్ గా చెప్తున్నాను నేను. కుంభయుగంలోకి ప్రవేశించటం జరిగిపోయింది కనుక మీ మనస్సులు మారాలి, మీ ఆలోచనలు మారాలి. దానికే శుద్ధి సాయి చరిత్ర పారాయణ చేయడం చెప్పేది. అందులో మీ మనస్సులు ఎలా మారాలో చాలా స్పష్టంగా చెప్పబడి ఉంది. దాని తర్వాత ద టైమ్ ఆఫ్ ది ఎండ్, ద జడ్జిమెంట్ ఆఫ్ పీపుల్. ఏంటికి మీరు ప్రపంచానికి చెప్పాలి అంటే మీనరాశి టైం అయిపోయింది, ఇంకా ఆ విధమైనటువంటి ఆలోచనలు దయచేసి మీరు ఆలోచించకండి. ద టైమ్ ఇస్ ఓవర్. కొత్త యుగానికి కావలసినటువంటి నియమాలు మీరు ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించండి. 6. ద లెవెలింగ్ ఆఫ్ ఆల్ క్లాసెస్ అండ్ డిస్టింక్షన్స్ సో ద స్పిరిచువల్ వాల్యూస్ మే అపియర్ ఇన్ ద స్పిరిచువల్ హైరార్కీ మే మానిఫెస్ట్ అనర్. ఇంకేం జరగాలి? జాతి, మత, కుల, లింగ, వయోభేదాలు లేకుండా అందరూ ఆహ్వానితులే. దేనికి? గాయత్రి యజ్ఞానికైనా లలితకైనా ఏ సాధన చేసుకోవటానికైనా కూడా ఆ స్పిరిచువల్ హైరార్కీలో ఆ మార్పు వచ్చేసింది కదా. 1934 లో ఇది చాలా పెద్ద అడ్డంకు. ఎవరు పడితే వాళ్ళు గాయత్రి చేయడానికి వీల్లేదు. 1934 గురించి ఆలోచించండి మీరు. అప్పుడు రాశాడు ఇది జాలాకుల మహర్షి. ఏమని రాశాడు? దేశ కాల జాతి మత కుల లింగ వయోభేదాలు లేకుండా అందరూ కూడా ఆధ్యాత్మిక జగత్తులోకి ఇన్వైట్ చేసేయండి అని ఇప్పుడు ఇన్వైట్ చేయబడుతుంది. ఇప్పటికీ కొందరు కొన్ని వేషాలు ఇస్తున్నా కూడా ఇదివరకు లాగా పైకంటానికి సాధించటంలే. జిల్లాలో మూడు అమ్మ ఇక్కడ 3 కోట్ల గాయత్రి మంత్రం వేదం చేయించిందని మొన్న ఎవరో చెప్తున్నారు. ఇక్కడ గురువు గారు గాయత్రి మంత్రం చేయించినట్టే ఆవిడ లీడ్ చేసుకుని స్త్రీల చేత ఆవిడ కూడా గాయత్రి మంత్రం చేయించింది. అప్పుడు అదో పెద్ద రివల్యూషన్. ఇప్పుడు మరిపోయింది కాదు, అందరూ చేసుకోవచ్చు. కానీ మేము చేసుకోవచ్చా చేసుకోకూడదా అనే అనుమానం మీకు ఇంకా ఎందువల్ల వస్తుంది? బుర్రలో ఇంకా కొన్ని సెల్స్, మీనరాశి సెల్స్ ఉన్నాయి, దాన్ని తీసి పారేయండి. ఆ మీనరాశి సెల్స్ ని మనసులో ఉంచుకోకండి. జాతి మత కుల లింగ వయోభేదాలు లేకుండా అందరూ ఆధ్యాత్మిక జగత్తులో సాగరముగా ఆహ్వానితులే. ఏడవది, ఇది కొంచెం కష్టమైనటువంటిది. ఏం జరుగుతుంది అంటే ఈ హైరార్కీ అని ఎందుకు చెప్తున్నాను కదా, హైరార్కీ అంటే ఎవరు? మీనరాశి దాటిపోయింది, కుంభరాశి రాబోతోంది. ఈ కుంభరాశి రాబోతోంది కనుక 5000 సంవత్సరాల కిందట శ్రీకృష్ణుడు జగద్గురువు ఒక ప్రణాళిక వేసుకున్నాడు మనుష్యులకి. ఆ టైం వచ్చేసరికల్లా ఈ జ్ఞానం ఉండేటట్టు చేయటానికి 5000 సంవత్సరాల నుంచి ప్రణాళిక వేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు కుంభరాశిలో మనుషులకు ఏ విధంగా నేర్పాలి, సైంటిఫిక్ డిస్కవరీస్ ఏ విధంగా ఉండాలి, ఎకానమిక్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉండాలి, సినిమాలు ఏ విధంగా ఉండాలి, పొలిటీషియన్స్ ఏ విధంగా ఉండాలి చెప్పాలి. వాళ్ళు వాళ్ళు చెప్పడానికి రెడీగా ఉన్నారు, కానీ మనం వినటానికి రెడీగా లేదు. ఆ లింకప్ కొంతమంది తయారైతే చాలు, ఒకళ్ళిద్దరు కాదు, ఒకళ్ళు కంప్యూటర్ కనిపెట్టేస్తే ప్రపంచం అంతటికీ కంప్యూటర్ వచ్చేసింది కదా. అంచేత మనలో కొంతమందిని ఆ స్థాయికి ఎదగలిగితే, గురువుల్ని అర్థం చేసుకుని గురువులు చెప్పేటటువంటి స్థాయికి ఎదగలిగేటటువంటి వ్యక్తుల్ని ఎన్నుకుందాం మనం. ఎలా ఎన్నుకుంటావు? నువ్వు నేను కాదు ఎన్నుకునేది, ఎవరికి వాడే బాధ్యత ఉంచి నేను ఈ కార్యక్రమాన్ని చేపడతాను అని అనుకుంటే, ఈ గాయత్రి లలిత భాగవతం అనేటటువంటి పేరుతో ఈ మొత్తం విద్యను నేను మీకు మిల్లిమిల్లిగా అందజేసేస్తాను. కానీ ఆ సిన్సియారిటీ ఇలా కూర్చోగలగాలి. నాకు పని ఉందండి నేను వెళ్ళిపోతాను అంటే నేను ఎవరికి చెప్తాను? కొంచెం మీరు నేర్చుకుని దానికి మీ వయస్సుతో సంబంధం లేదు, మీకు ఉన్న విద్యతో సంబంధం లేదు, ఏమీ లేదు. నేను చెప్తుంది తెలుగులో మీకు అర్థం అవుతే చాలించు. అంటే అన్ని కొత్తవే, పాతవే ఉండవు. అంటే కొత్తదానికి మీరు ఏ వయసులో నేర్చుకున్నా పర్వాలేదు, మీకు చెప్పాలి అనేటటువంటి కోరిక ఉంటే చాలు. 1963-64 సంవత్సరంలో 63 ఏళ్ల సత్వల్కర్ అనేటటువంటి ఒక ఇన్కమ్ ట్యాక్స్ క్లర్క్ బాంబేలో మామూలు చదువు. ఎందుకో అతనికి సాంస్కృతి మీద ఇంట్రెస్ట్ వచ్చింది. ఇంటర్వ్యూ సైన్స్ మామూలు క్లర్క్ వెరీ వెరీ యావరేజ్ ఎడ్యుకేషన్. 63 ఏళ్ళ సాంస్కృతి నేర్చుకున్నారు. ఇప్పుడు 78 ఏళ్ళు అంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో సాంస్కృతి ప్రొఫెసర్, అతను కన్సల్టెంట్ ప్రొఫెసర్. అంటే 63 ఏళ్ళ సంస్కృతం నేర్చుకుని ఆక్స్ఫర్డ్ లో ప్రొఫెసర్ అయ్యాడు. వయసుతో ఏం సంబంధం లేదు, మీకున్నటువంటి బ్యాక్గ్రౌండ్తో ఏం సంబంధం లేదు. నేను చెప్పింది చెప్పినట్టు మీరు తీవ్రంగా ఆచరణ చేసుకోవాలి. సీక్రెట్ డాక్టర్ లో ప్లాన్ అర్థం చేసుకోవాలి అంటే మళ్ళా నేను ఎప్పుడో క్లాస్ అడగటం కాదు. ఇవాళ నన్ను క్లాస్ అడిగారు. ఏ క్లాస్ అడిగారు? అడిగి ఏం చేశారో తెలుసా? ఇవాళ వద్దులేండి అన్నారు. ఇవాళ వద్దన్నారు. వాళ్ళు చేసిన మొదటి తప్పు ఏంటంటే నన్ను అడగదు. నాదంతా తక్షణమే వదలను నేను. మీరు కూడా నేను మీరు కలిసి ఉండగలిగేటటువంటి ఈ కాలాన్ని ఎక్కువ ఉపయోగించుకోవటాన్ని ట్రై చేయండి. నిద్రపోతాం మాకు పనింది అంటే మీ జ్ఞానం పోతుంది మీకు. అంటే నిద్ర ఎప్పుడైనా పోవచ్చు, అది ముఖ్యం కాదు. ఇంట్లో పనులు ఎలాగో ఉంటాయి, ఒకరోజు ఆలస్యం అయిపోయినట్టు మాత్రాన కొంపలేమి మిలిగిపోవు. ఆ భావం ఎప్పుడైతే వస్తుందో, మీరు కుంభమేళానికి చెందిన వాళ్ళే, ఎక్కువ నీతిగా ఉన్నటువంటి లక్షణం ఇది, తక్షణం చేసేటటువంటి లక్షణం, ఇమీడియట్ గా చేయాల్సినటువంటి లక్షణం. 2వ లక్షణం ఏంటంటే ఏది ఎక్కువ ఉపయోగమో బేరే చేసుకుని ఎక్కువ పడేదాని కొరకు, ఎక్కువ ఉపయోగం ఉన్నదాని కొరకు తక్కువ ఉపయోగం ఉన్నదాన్ని వదులుకునేటటువంటి త్యాగము మీరు చేయాలి. ఎలాంటి త్యాగం చేయాలి? ఎక్కువ పడేటటువంటి దాని కొరకు, ఉపయోగపడేటటువంటి దాని కొరకు మీరు చేయలేకపోతున్నారు. మీరు నవ్వుకుంటున్నారు కానీ మీ నిద్రను కానీ మీ ధనాన్ని కానీ మీ సంపదను కానీ మీ కాలాన్ని కానీ ఎక్కువ పడేదానికి, ఎక్కువ ఉపయోగపడేదానికి ఉపయోగించుకోవటంలే. మీరు ఎందుకు పనికి రాకుండా టైం వేస్ట్ చేసేసుకుంటున్నారు మెజారిటీ ఆఫ్ పీపుల్. ఎక్కువ మంది వ్యక్తులు ఈ రోజు మేము ఇంత కొత్త విషయాలు నేర్చుకున్నామని చెప్పే దమ్ము ఎవరికీ లేదు. రోజు ఎలా బతుకుతున్నారో ఆ రోజు అలాగే బతికేస్తారు. మీరు ఇంకో రోజు గడిచిపోయింది. ఆయన రామకృష్ణ పరమహంస కుంభరాశి వాడు, ఆయన పుట్టిందే కుంభరాశిలో కుంభ లగ్నంలో. ఆయన ఒక రోజు గడిచిపోయేసరి కల్లా ఆయనకు బీపీ వచ్చేసరి. అప్పుడు ఎవరు బీపీ ఆయన మెజర్ చేయలేదు. ఎందుకో రాత్రి అయిపోయేసరికి అమ్మ ఇంకో రోజు గడిచిపోయింది, ఈ దర్శనం కాలేదు, మీకు ఇంకో రోజు గడిచిపోయింది అనే బాధ కూడా లేదు. అసలు వచ్చిన కథ కూడా అది అంచేత నేనేమంటున్నాను అంటే కొంచెం బాధపడతాను నేర్చుకోండి. కొంచెం కనీసం నటించండి. మీరు చెప్తారు కదా గురువు ఏం చేస్తే చేస్తామండి, బాధ ఏంటి అని ఈ వేషాలు వేసేవాళ్ళు నాకు చాలా మంది కనిపిస్తారు. ఈ మంచి కాలంలో కొన్ని విశేషమైనటువంటి సమూహాలు ఉన్నాయి, ఆ గురువుల పేర్లు అవి నేను చెప్పక్కర్లేదు. వాళ్ళు ఈ వేషాలే వేస్తారు, మా గురువు చెప్పినట్టు చేస్తామండి, మేమేం చేస్తామండి, మా గురువు ఏం చేస్తే చేస్తున్నామండి వేషాలు. వద్దు అలాంటి వేషాలు నా దగ్గర వెళ్తుంది. గురువు చెప్పినట్టు మీరు చేస్తే మీరు ఇక్కడ ఉండరు, మీరు ఆకాశంలో ఉంటారు. మీ స్థాయి చాలా గొప్పగా ఉంటుంది. గురువు చెప్పినట్టు చేసినా ఇలాంటి బతుకులు బతికారు అంటే మీ గురువుకి చెడ్డ పేరు చేస్తున్నారు. మీరు ఇంకేత చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, గురువు చెప్పినట్టు మీరు చేయటంలే, గురువు చెప్పినట్టు చేయటానికి ప్రయత్నిస్తున్నాము అని చెప్పుకోండి. మీరు అర్థమవుతుంది కదా. ఆ జీవితాన్ని అర్థం చేసుకున్న తర్వాత లాస్ట్ ఏంటి అంటే స్వస్తిత్రయభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష. క్లాస్ అయిపోలేదమ్మా, ఇక్కడ ఎనిమిదో పాయింట్ చెప్తున్నాను, వెళ్ళేవాళ్ళు వెళ్ళుకోండి. స్వస్తి ప్రజాభ్య అయిపోయింది కదా, వెళ్ళిపోదాం. ఇంకా చాలా సేపు చెప్తాను నేను, కనీసం ఇంకో గంట మీరు చెప్తాను నేను కనీసం. స్వస్తిత్రయభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష. గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం, లోకా సమస్త సుఖినో భవంతు. కాలే వర్షతు పర్యన్య పృథివీ సస్యశాలిని, దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖమాప్నుయాత్. అపుత్రా పుత్రిణ సంతు, పుత్రిణ సంతు పౌత్రిణ. నిర్ధనా సధనా సంతు, జీవంతు శరదాంశకం. శాంతి శాంతి శాంతి. ఈ మానసిక స్థితి నిరంతరం ఉండాలి మీకు. ఆ మానసిక స్థితి ఉంటే చాలు, మీరు కుంభకోణంలో ప్రవేశించినట్టే. పైకి చెప్పినా చాలు, లోపల ఉన్నా లేకపోయినా పైకి ఆ మాటలు అంటూ ఉంటే ఏంటి ఆ మాటలు అంటున్నాం? అందరూ సుఖంగా ఉండాలి, సవ్యమైనటువంటి రాజరిక వ్యవస్థ ఉండాలి, సకాలంలో వర్షం పడాలి, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలగాలి, పిల్లలు ఉన్న వాళ్ళకి మనవలు కలగాలి, అందరూ 100 ఏళ్ల పాటు ఆరోగ్యంగా జీవించాలి. అటువంటి పృథ్వీ గ్రహం రావాలి అనుకునేటటువంటి ఆకాంక్ష మనస్సుల్లో కలగజేయాలి. నేను సుఖంగా ఉండటం కాదు, అందరూ పృథ్వీ మీద సుఖంగా ఉండాలి. ఖచ్చితంగా అలాంటి రోజు రాబోతోంది. మన ప్రయత్నాల వల్లే వస్తుంది, మనలో ఎంతమంది ఆ ప్రయత్నానికి నిలబడతారు అన్నది వేరే ఇష్యూ. కానీ ఖచ్చితంగా మానవుడు చేసేటటువంటి ఈ ప్రయత్నాల వల్లే ఆ అద్భుతమైనటువంటి రోజు వస్తుంది. వాల్మీకి రత్నాకరుడుగా హంతకుడుగా ఉన్నప్పుడు నుంచి వాల్మీకిగా మారటానికి శరీరం వదిలేడా? మరి ఎందుకు ఆ ప్రశ్న వచ్చింది? ఎందుకు వచ్చిన ప్రశ్న? క్రిస్టియన్ ఎఫెక్ట్. మీ ఆలోచనలు మీద రాసిన ఆలోచనలే. అందుకు ఆలోచనలు మారాలి అంటే ఇప్పుడు ఇందాక నేను చెప్పిన ఆలోచన ఉండాలి మీకు. అందరూ సుఖంగా ఉండాలి, నిజంగా సుఖంగా ఉండాలి. నోట్తో అంటాం కాదు, మీరు ఆ ఆలోచన మీద నిరంతరం ప్రతి గంట కనుక గుర్తు చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా మీరు మీనరాశిలోకి కుంభరాశిలోకి ప్రవేశిస్తారు. దీనికి కావలసినటువంటి 3 రకాలైనటువంటి క్యారెక్టరిస్టిక్స్ గుర్తుంచుకోండి.
మొట్టమొదట శంబాల శక్తి. ఓం సాయి వెంకటేశ శ్రీరామ్ ఓం అనేటటువంటి మంత్రము దీని మీదే ఆధారపడి ఉన్నది. శంబాలలో ఉన్నటువంటి శక్తి, శంబాల అంటే మొత్తము మానవ జాతిని కంట్రోల్ చేస్తున్నటువంటి గురు ప్రణాళికకు గురువుల యొక్కకు రాజధాని నగరం అనుకోండి, వాళ్ళకి రాజధాని అది సాయి అనేటటువంటి తత్వము అక్కడ నుంచి వచ్చింది. కృష్ణుడి యొక్క తత్వము అక్కడ నుంచి వచ్చింది. భాగవతము అక్కడ నుంచి వచ్చింది. ప్రేరణలు అన్నీ కూడా అక్కడ నుంచి వచ్చాయి. ఇచ్ఛాశక్తి అంతా కూడా అక్కడ నుంచి వస్తుంది. ఇది మన శిరస్సులో ఉన్నది. మన శిరస్సులో ఆజ్ఞాచక్రం నుంచి సహస్రారం మధ్య వరకు ఉన్నటువంటి స్థలాన్ని ఉపయోగించుకోవాలి. దాన్ని ఉపయోగించుకోవటానికి లలిత సహస్రనామం ఒక్కటే ఉపయోగపడుతుంది. షోడశ మంత్రం ఒక్కటే ఉపయోగపడుతుంది. శ్రీచక్ర ఉపాసన ఒక్కటే మనకి ఉపయోగపడుతుంది. మనకి అంటే నా ఉద్దేశము భారతీయులకి ఈ భాష అర్థం చేసుకునే చెప్పింది వాళ్ళకి. అంతేత ఆజ్ఞాచక్రం నుంచి సహస్రారం వరకు మధ్య ఉన్నటువంటి కేంద్రాలు, కొన్ని అద్భుతమైనటువంటి కేంద్రాలు ఉన్నాయి. ఋషులు ఏం చెప్తారు అంటే అక్కడ 32 అక్షరాలతో లలితా సహస్రనామంలో సంస్కృతంలో ఉన్నటువంటి 52 అక్షరాలు లేవు. 20 అక్షరాలు నెగిటివ్ అని 32 అక్షరాలు ఉన్నాయి. ఆ 32 అక్షరాలను ఎలా ఉపయోగించుకోవాలి అనేటటువంటి దానికి లలితా సహస్రనామంలో ఒక అద్భుతమైనటువంటి నామం ఉంది. ద్విజ పంక్తి జయోజ్వల 32 పళ్ళు 32 అక్షరాలు. శంబాల అనేటటువంటిది సీక్రెట్ డాక్టర్లో బ్యాలెస్కి ఉపయోగించినటువంటి పేరు. కానీ ఈ పేరు మన పురాణాల్లో ఉంది, ఆవిడ కనిపించిన పేరు కాదు. ఇది మన పురాణాలు కనుక మనం చదివితే శంబాల ద్వీపము అనేటటువంటి ఒక పేరు మీకు చాలా తరచు కనిపిస్తూ ఉంటుంది. ఆ శక్తిని ఆకర్షించుకోవటానికి సాయి అనేటటువంటి పదాన్ని ఎక్కువ వాడవలసి వస్తుంది. ఏ నామం చేసుకున్నా వస్తుంది,